The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం మార్చి 19, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వారు సమర్పిస్తున్నటువంటి భారతీయత మన బాధ్యత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రాం వింటూ మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి శ్రోతలందరికీ నమస్తే, వెల్కమ్ టు ది షో. ఈరోజు భారతీయత మన బాధ్యత కార్యక్రమంలో ఒక కొత్త శీర్షికతో మీ ముందుకు వస్తున్నాను. ఫస్ట్ టైం శ్రోతలు ఉంటే గనక వాళ్ళందరికీ హార్దిక అభినందనలు, వెల్కమ్ టు ది షో. నా పేరు వెంకట్ ఉట్టుకూరి. గత 4 సంవత్సరాలుగా దాన ధర్మ ఫౌండేషన్ స్థాపించి ఈ 4 సంవత్సరాల్లో గ్రౌండ్ మీద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో తోచిన విధంగా అనేక సేవా కార్యక్రమాలు, అలాగే ధర్మం సైడ్ కొన్ని కార్యక్రమాలు, దానం సైడ్ కొన్ని కార్యక్రమాలు చేస్తూ మాకు తోచినంతలో ధర్మానికి నిలబడుతూ కొన్ని దేవాలయాలు, వేద పాఠశాలలు, గోశాలలు, అలాగే దానం సైడ్ చాలా కార్యక్రమాలు, ఫీడ్ ఫర్ ప్రెగ్నెంట్ మదర్, అలాగే మన స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి 1000 మంది పిల్లలకి స్టేషనరీ కానీ బుక్స్ కానీ అలా ఇస్తూ, అలాగే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్న ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కి హెల్త్ ఇష్యూస్ రిజాల్వ్ చేస్తూ మాకు తోచినంతలో మన సమాజం కోసం, మన ధర్మం కోసం, మన దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో నేను ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాను. దీనికి సహకరిస్తున్నటువంటి నా మిత్రులకి, అలాగే డోనర్స్కి, వాలంటీర్స్కి అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ షో స్టార్ట్ చేసుకుందాం. ఈ షో ఈరోజు 2 భాగాలుగా చేద్దాం. ఈ షో ఫస్ట్ భాగం ఏంటంటే, మనకి రీసెంట్గా మొన్న ఇండియాలో కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి పద్మశ్రీ అవార్డ్స్ గురించి, ఆ పద్మశ్రీలో వేరియస్ కేటగిరీస్, ఆ పద్మశ్రీ అవార్డు దేనికి ఇస్తారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఈ పద్మశ్రీ అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దాము. అలాగే 2వ భాగంలో FCRA యాక్ట్, సో ఇది ఈ యాక్ట్ గురించి చాలా మందికి తెలియదు, సో ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్, సో ఈ యాక్ట్ అంటే ఏంటి, అసలు ఇది దేశానికి ధర్మానికి ఉన్న సంబంధం ఏంటి, ఈ యాక్ట్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. దానికి చాలా పెద్ద సబ్జెక్ట్ అది, FCRA సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది. ఈ మధ్య కాలంలో కొంతమంది వినిపిస్తున్నటువంటి ఈ దాదాపు 18,000 FCRA యాక్ట్ ఉన్న సంస్థలు క్యాన్సిల్ చేయటం, అది మన ధర్మానికి, మన దేశానికి ఎలాంటి విచ్ఛిన్నం చేస్తుంది అనే విషయాలు కూడా కొంతవరకు మనం చర్చించుకుందాం. ఒకవేళ మనకు సమయాభావం లేకపోతే కనుక వచ్చే వారం కూడా ఈ FCRA యాక్ట్ మీద కొంచెం కూలంకషంగా చర్చించుకుందాం. ముందలుగా మనం అనుకున్నట్లు ఈ పద్మశ్రీ అవార్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే, పద్మశ్రీ అవార్డ్స్ దిస్ ఇస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఫర్ ఇండియన్ సిటిజన్స్. సో జనరల్ గా హైయెస్ట్ అవార్డ్స్, 2 రకాల హైయెస్ట్ అవార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే భారత రత్న అవార్డ్, దట్ ఈస్ ఫర్ సోల్జర్స్, అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఈ విభాగాల్లో దేశ రక్షణ కోసం పనిచేసినటువంటి ఆర్మీ పీపుల్ కి ఇచ్చేటువంటి అవార్డు భారత రత్న అవార్డ్, దట్ ఈస్ ద హైయెస్ట్ అవార్డ్. దాని తర్వాత సివిలియన్స్ కి ఇచ్చే అవార్డులో పద్మశ్రీ, పద్మ అవార్డ్స్ అంటారు యాక్చువల్ గా. సో ఈ పద్మ అవార్డ్స్ ఆర్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్. సో ఈ పద్మ అవార్డ్స్ లో చాలా మందికి సహజంగా తెలిసినటువంటి పేరు పద్మశ్రీ అనేది చాలా మందికి తెలిసినటువంటి అవార్డు. సో ఈ పద్మ అవార్డ్స్ లో మొత్తం 3 కేటగిరీలు ఉంటాయి. ఇది మనందరూ తెలియాల్సిన విషయం, ఎందుకంటే ఈ పద్మ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలుసుకుంటే మన దేశం కోసం నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి, చాలా రంగాల్లో నిస్వార్థంగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తులకి, అలాగే వాళ్ళు చేస్తున్న పనిలో కానీ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ సర్వీస్, సో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ అవార్డు గురించి తెలుసుకోవటం మన భారతీయులుగా మనందరి బాధ్యత. దీంట్లో ఒక విభిన్నమైన కోణం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ పద్మ అవార్డ్స్ లో మూడు కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ హైయెస్ట్ కేటగిరీ నుంచి మనం స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి హైయెస్ట్ కేటగిరీ పద్మ విభూషణ్, ఇది హైయెస్ట్ అనమాట. తర్వాత పద్మభూషణ్ సెకండ్, అలాగే పద్మ విభూషణ్ థర్డ్. సో పద్మశ్రీ థర్డ్. సో ఈ పద్మ అవార్డ్స్ లో మూడు ఉంటాయి, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అలాగే పద్మశ్రీ. ప్రతి సంవత్సరం 120 మంది విశిష్టమైన వ్యక్తులకి ఇచ్చేటువంటి ఈ అవార్డ్స్ జనవరి 26th మన రిపబ్లిక్ డే, ఇండియన్ రిపబ్లిక్ డే రోజు అనౌన్స్ చేస్తారు. కానీ రాష్ట్రపతి చేతుల మీదుగా మార్చ్ అండ్ ఏప్రిల్ నెలలో వీలు చూసుకొని వాళ్ళందరికీ ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఈ అవార్డ్స్ బహుకరించడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం దీని గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం లాగానే అనే కోణం కూడా మనం వెళ్ళే కొద్దీ మనం డిస్కస్ చేద్దాము. సో పద్మ విభూషణ్ అనేది ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్. సో ఈ ఎక్సెప్షనల్ కేసెస్ లో మాత్రమే పద్మ విభూషణ్ ఇస్తారు. పద్మభూషణ్ వచ్చేసి డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్. సో అంటే చాలా విశిష్టమైనటువంటి డిస్టింగ్విష్డ్ సర్వీస్ కి మాత్రమే ఇచ్చేటువంటి ఒక గుర్తింపు ఈ పద్మభూషణ్. అలాగే పద్మశ్రీ, సో డిస్టింగ్విష్డ్ సర్వీసెస్ ఆఫ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్. సో ఒక విశిష్టమైన రంగంలో కానీ విశిష్టమైన పాత్ర పోషిస్తే కనుక వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ ఇస్తారు. సో ఈ పద్మశ్రీ పద్మ అవార్డ్స్ మొత్తం మీద పద్మ అవార్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ పద్మ అవార్డ్స్ చాలా కేటగిరీస్ లో ఇస్తారండి. ఈ పద్మ అవార్డ్స్ ఆర్ట్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, లిటరేచర్, ఎడ్యుకేషన్, సివిల్ సర్వీసెస్, స్పోర్ట్స్, అలాగే అదర్స్ లో స్పిరిచువలిజం కానీ, అదర్స్ లో ఇంకా చాలా కేటగిరీస్. సో బ్రాడ్ గా దీస్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ పద్మ అవార్డ్స్. సో దీంట్లో ఈ రోజు మనం చర్చించుకోబోయే అంశం భారతీయత మన బాధ్యతలో. ఈ రోజు మనం చర్చించుకో దీంట్లో వన్ ఏరియా ఆఫ్ వర్క్ ఇస్ సోషల్ వర్క్. సో ఈ సోషల్ వర్క్ లో ఈ సంవత్సరం 2019 వచ్చినటువంటి అవార్డ్స్ ఏంటి, అవి ఎవరెవరికి ఇచ్చారు, ఒక 15 మంది విశిష్టమైన వ్యక్తులు ఉన్నారు. సో వాళ్ళు చేసినటువంటి సేవల గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో ఒక విభిన్నమైన కోణం ఏంటంటే మనం అనుకున్నట్లు ఒక నిస్వార్థంగా ఒక మనిషి చేసేటువంటి సేవని ఎవరు గుర్తించట్లేదు. ఓకే, వీళ్ళెవరో ఏదో చేసుకుంటా వెళ్తున్నారు అని ఒక గుర్తింపు కోసం కూడా కాకుండా దీంట్లో చాలా మందికి, మీరు ఇది మొత్తం ప్రోగ్రామ్ వింటే మీకు అర్థమవుతుంది, దీంట్లో చాలా మందికి ఈ సోషల్ వర్క్ కేటగిరీ కింద తీసుకున్నటువంటి వ్యక్తులు సగానికి సగం మంది. ఈ 15 మంది మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ 15 మందిలో సుమారు 7 మందికి అసలు చదువు రాదు, వాళ్ళ సంతకం వాళ్ళు పెట్టడం కూడా రాదు. సో అలాంటి వ్యక్తులకి, విశిష్టమైన వ్యక్తులకి పద్మశ్రీ అవార్డ్స్ లేకపోతే పద్మ అవార్డ్స్ ఇవ్వటం అనేది మన దేశానికి సంబంధించిన వాళ్ళు చేసినటువంటి విశిష్టమైన సేవకి ఎంతో గర్వకారణం. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఈ పద్మ అవార్డ్స్ ఎవరెవరికి ఇస్తారు, దీని సంగతి ఏంటంటే మనం అనుకున్నట్టుగానే ఇది హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనుకున్నాము. సో దీనిలో చాలా కేటగిరీస్ ఉంటాయండి ఎవరెవరికి ఇస్తారనేది. పాస్థమస్ అంటారు, పాస్థమస్ అంటే చనిపోయిన వాళ్ళకి, వీర మరణం పొందిన వాళ్ళకి, అంటే భారతరత్న అయితే కనుక పాస్థమస్ అవార్డు భారతరత్న కేటగిరీలో కూడా ఉంటుంది. అంటే చనిపోయిన వీర జవాన్లకి ఎట్లయితే భారతరత్న అవార్డు ఇస్తారో, అలాగే చనిపోయిన వ్యక్తులు విశిష్టమైన సేవ చేసి ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ పద్మ అవార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సివిలియన్స్ కి ఎనీవే ఇండియన్ సిటిజన్స్ కూడా ఉంటుంది, అలాగే ఫారినర్స్ కూడా ఉంటుంది. సో ఫారినర్స్ కూడా ఒక కేటగిరీ ఉంది. సో ఆ కేటగిరీలో కూడా, సోషల్ వర్క్ కేటగిరీలో కూడా ఫారినర్కి వచ్చింది. అది ఆ ఎగ్జాంపుల్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అలాగే ట్రాన్స్జెండర్, సో ఇలా ట్రాన్స్జెండర్ వ్యక్తులు కూడా ఈసారి క్లాసికల్ డ్యాన్స్ లో తమిళనాడు చెందిన ఒక ఆమెకి ఇచ్చారు ట్రాన్స్జెండర్ వ్యక్తికి. సో అలాగే ఈ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టీస్ అండ్ సోషల్ వర్క్ లో ఉన్న వ్యక్తులకి ఈ పద్మ అవార్డ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ముందలుగా మనం ఈరోజు సోషల్ వర్క్ గురించి మనం తెలుసుకుందాం. చాలా మంది ఆర్ట్స్ అంటే మనకి సహజంగా సినిమాలు ఈ సంవత్సరం మమ్మూటి గారికి, అలాగే ప్రభుదేవ గారికి కొంతమందికి ఇచ్చున్నారు ఆర్ట్స్ లో. అవన్నీ మనం డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. ఎక్కువ మనం సోషల్ యాక్టివిటీ గురించి ఈ షో ఎక్కువ ఆ దృష్టికోణంలో వెళ్తుంది కాబట్టి ఇక్కడ సోషల్ యాక్టివిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఫస్ట్ కేటగిరీలో పద్మ విభూషణ్, పద్మ విభూషణ్ కేటగిరీలో ఈ సంవత్సరం టోటల్ గా సోషల్ వర్క్ లో ఎవరికి ఇవ్వలేదు. తర్వాత పద్మభూషణ్ కేటగిరీలో సోషల్ వర్క్ కేటగిరీ కింద ఒకళ్ళకి ఇచ్చారు. సో వారి పేరు శ్రీ దర్శన్ లాల్ జైన్, హర్యానా నుంచి దర్శన్ లాల్ జైన్ గారు. సో దర్శన్ లాల్ జైన్ గారు చేసినటువంటి సేవలు చూస్తే కనుక మనం నిజంగానే ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది. 1927లో దర్శన్ లాల్ గారు హర్యానాలో జన్మించారు. సో సుమారు 93 సంవత్సరాల ఈయన ఆయన చిన్నప్పటి నుంచి ఆయన వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ వచ్చి ఒక పాయింట్ ఆఫ్ టైంలో బిజినెస్ కాకుండా అంటే డబ్బు ఎర్న్ చేయటం అని కాకుండా మన సమాజానికి ఏదన్నా సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో ఆయన ఫోకస్ చేసిన ఐటమ్ వచ్చేసి గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ పూర్ కిడ్స్ ఎడ్యుకేషన్. సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో హర్యానా రాష్ట్రంలో కనుక మీరు చూస్తే కనుక కనీసం మినిమం టు మినిమం ఒక కొన్ని 150 నుంచి 160 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈయన ప్రారంభించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు పెద్ద పెద్ద కాలేజీలుగా అలాగే గవర్నమెంట్ కాలేజీలుగా యూనివర్సిటీస్గా మారినటువంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. సో ఈయన పెట్టినటువంటి హిందూ శిక్షా సమితి అనేది ఈయన ఎర్లీ డేస్లో అరౌండ్ ఇన్ 30s 40s లోనే ఆయన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి కేవలం ఈ సంస్థ ఒక్క ద్వారానే హిందూ శిక్షా సమితి ద్వారానే సుమారు 100 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. సో దీనికంటే బయట ఇంకా చాలా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. సో ఈ ఒక్క దీని గురించే 100 ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. అలాగే ఈయన ఇది ఒక్కటి కాకుండా హర్యానా రాష్ట్రంలో పాలించినటువంటి రాజులు కానీ సోల్జర్స్ కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ ఇలాంటి వాళ్ళు మరుగున పడకూడదు, వీళ్ళందరూ 10 మందికి తెలియాలి అనే ఉద్దేశంతో వీళ్ళ గురించి బుక్స్ ప్రచురించడం, అలాగే 10 మందికి చెప్పటం, వాళ్ళ స్కూల్లో కూడా చెప్పటం. సో ఇట్లా మన దేశం కోసం పోరాడినటువంటి వ్యక్తుల్ని 10 మందికి తెలియాలి, పరిచయం చేయాలి, వాళ్ళ సేవలు వృధా పోకూడదు, మన భావితరాలకు తెలియాలి అనే ఉద్దేశంతో ఎంతో విశిష్టమైన సేవలు చేశారు. ఈరోజు ఆయన స్థాపించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుకున్న పిల్లలు సుమారు 10,000 మంది పైన, లేకపోతే 25,000 మంది పైన ఉంటారు అని అంటే ఎటువంటి ఆశ్చర్యపడక్కర్లేదు. కేవలం హర్యానా రాష్ట్రంలోనే కాదు, చుట్టుపక్కల పంజాబ్, ఢిల్లీ, ఇలా ఉత్తరప్రదేశ్ ఇలా రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఆయన పెట్టినటువంటి కళాశాలలో చదువుకొని ఉన్నటువంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. సో ఈయనకి సుమారు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ హర్యానా. సో ఆయన సుమారు ఈ ఆర్ఎస్ఎస్ విభాగంలో గత 40 సంవత్సరాల నుంచి చేశారు. ఆయన 40వ ఏట నుంచి సుమారు 80వ ఏట దాకా ఆయన చేశారు. ఇప్పటికి ఆయనకి 93 సంవత్సరాలు. సో అంటే ఎంత వృద్ధిలో చూడండి. ఇప్పటికి కూడా ఆయన ఆర్గనైజేషన్స్, ఆయన స్థాపించినటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అన్నింటిని చూసుకోవటం, ఓవర్సీ చేయటం ఇంకా చేస్తున్నారంటే ఆయన చేసినటువంటి సేవకి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు 2019 ఎడ్యుకేషనల్ కేటగిరీ కింద, సోషల్ వర్క్ కేటగిరీ కింద ఇచ్చింది. సో ఇలాంటి మన దర్శన్ లాల్ జైన్ గారికి ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ మనం నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాము. సో పద్మభూషణ్ కేటగిరీలో దర్శన్ లాల్ జైన్ గారికి ఒక్కరికే ఇచ్చారు సోషల్ వర్క్ కింద. తర్వాత విభాగం వచ్చేసి పద్మశ్రీ. సో పద్మశ్రీ అవార్డ్స్ టోటల్గా 94 మందికి ఇచ్చారు అన్ని కేటగిరీస్ కలుపుకొని. అలాగే మన సోషల్ వర్క్ కేటగిరీ కింద సుమారు 14 మందికి ఇవ్వటం జరిగింది. ఈ 14 మందికి అసలు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ, చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా ఉన్నాయి, మనం చర్చించుకున్నాం ఈ స్టోరీస్. దీంట్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ముక్తాబెన్ పంకజ్ కుమార్ డాగ్లీ. సో ఈమె ముక్తాబెన్ పంకజ్ కుమార్ డాగ్లీ గారు ఈమె 1995లో ఒక బ్లైండ్ అండ్ హ్యాండిక్యాప్డ్ స్కూల్ ఒకటి పెట్టారు. సో ఆమెకి స్వతహాగా 2 కళ్ళు 7 ఏళ్ల వయసులోనే 2 కళ్ళు పోవడం జరిగింది. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహపడకుండా దేశం కోసం 10 మంది సమాజ సేవ కోసం మనం ఏమన్నా చెయ్యాలి అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఆమె 1995లోనే శ్రీ ప్రజ్ఞ చక్షు మహిళా సేవా కుంజ్ అంటే సమితి లాగనమాట. సో శ్రీ ప్రజ్ఞ చక్షు, సో ప్రజ్ఞ చక్షు అంటే మనకు అర్థమవుతుంది, చక్షు అంటే కన్ను కదా. సో ప్రజ్ఞ చక్షు అంటే ఒక నాలెడ్జ్నే ఒక కన్నుగా కలిగినటువంటి మహిళా సేవా విభాగాన్ని స్థాపించి ఎంతో మంది బ్లైండ్ అండ్ హ్యాండిక్యాప్డ్ ఎస్పెషలీ గర్ల్స్, సో ఈయన కూడా ఎక్కువ గర్ల్ ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ పెట్టారు. సో ఆమె స్థాపించినటువంటి ఈ 1995 స్థాపించిన ఇప్పటి కొన్ని వేల మందికి బ్లైండ్ పీపుల్ కి అలాగే హ్యాండిక్యాప్ పీపుల్ కి ఇప్పటికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఆమె ఇవ్వగలిగారు. కొన్ని వేలల్లో ఆమె పెట్టినటువంటి ఈ మహిళా సేవా సమితిలో పాల్గొని ఎంతో మంది వాళ్ళ జీవితాల్ని మార్చుకున్నారు. సో దిస్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ, మీకు వీలుంటే కనుక చూడండి. అలాగే వీళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మన దేశం కోసం చేసినటువంటి సేవలు గుర్తించి మనం చేసినందుకు అట్లీస్ట్ వాళ్ళకి వాళ్ళు ఎట్లాంటి పొజిషన్లో ఉన్నారో వాళ్ళు చేసిన సేవలు గుర్తించుకోవడం మన బాధ్యత అనే ఉద్దేశంతో ఈ షోలో వీళ్ళందరి గురించి ప్రస్తావించుకునే సదవకాశం దొరికింది. అలాగే మూడో వ్యక్తి వచ్చేసి ద్రౌపది గిమిరే. పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకంటే మన 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 రాష్ట్రం కాదు కాబట్టి కొంచెం గిమిరే, ద్రౌపది గిమిరే. ఈవిడి సిక్కింకి చెందిన వ్యక్తి. ఈమె కూడా సిక్కిం వికలాంగ్ సహాయతా సమితి అనేది 1999 ఎస్టాబ్లిష్ చేశారు. సో అంటే చూడండి, అంటే ఒక 25 ఏళ్ళు చేస్తూ ఒక గుర్తింపు కోసం కాకుండా వాళ్ళు చేసేటువంటి పని చేసుకుంటూ పోతే ఎప్పుడో గుర్తింపు కోసం అని కాకుండా ఎప్పుడో ఒకసారి భారత ప్రభుత్వం నుంచి ఇది ఒక అవార్డు రావటం అనేది వాళ్ళు చేసిన సేవలకు గుర్తింపుగా అదేదో ఒక దట్స్ నాట్ డెస్టినేషన్ అంటారు కదా, సో అదేం ఒక డెస్టినేషన్ ఏం కాదు. చాలా మంది వీళ్ళల్లో చూస్తే కనుక అసలు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఈమె గురించి చూద్దాము. సో ఈమె ఈ వీళ్ళ స్టోరీ ఏంటంటే ఈ ద్రౌపది గిమిరాజ్ గిమిరే గారి స్టోరీ ఏంటంటే 1999లో ఈమె ఎక్కువగా ఫోకస్ చేసినటువంటి విషయం ఏంటంటే వికలాంగులకి అవయవాలు పోయి వాళ్ళ దైనందిక జీవితంలో వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి అనే ఒక విషయం మనందరం సహజంగా చూస్తూ ఉంటాం. చాలా మంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా సుదీక్షన్ ఫౌండేషన్ అలాగే మేము పనిచేసినటువంటి సుదీక్షన్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వికలాంగులకి చదువుకునే పిల్లలకి ఎస్పెషల్లీ చదువుకునే పిల్లలకి వాళ్ళు కాలేజీకి వెళ్ళలేకపోవటం వల్ల లేకపోతే వాళ్ళ స్టడీస్ కంటిన్యూ చేయలేకపోవటం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇస్తూ ఇవ్వటంతో స్టార్ట్ చేశారు సిక్కిం వికలాంగ్ సహాయత సమితి అనేది. 1999లో స్టార్ట్ చేస్తే 2001 కల్లా వాళ్ళ ఓన్గా ఆర్టిఫిషియల్ లిమ్స్ తయారు చేయటం, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి వొకేషనల్ కోర్సెస్ లో ట్రైనింగ్ ఇవ్వటం, అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి వేరియస్ ట్రైనింగ్స్ అంటే స్వింగ్ మెషిన్స్ తో కానీ క్యాండిల్ మేకింగ్ కానీ, సో ఇలాంటి కుటీర పరిశ్రమ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటాం కదా, సో ఇలాంటి కుటీర పరిశ్రమలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఎంతో మంది కొన్ని వేల మందికి ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇస్తూ వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొచ్చిన ఈ ద్రౌపది గిమిరాజ్ గారికి ఇంకోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్దాం. నాలుగో వ్యక్తి వచ్చేసి శ్రీ బులు ఇమాం గారు. సో బులు ఇమాం గారు జార్ఖండ్ నుంచి. సో బులు ఇమాం గారు వాళ్ళ నాన్నగారు కలకత్తా హైకోర్టులో జడ్జిగా పనిచేశారు జార్ఖండ్ నుంచి. ఈయన చిన్నప్పటి నుంచి ఈయనకి పెయింటింగ్ ఆర్ట్స్ దీని మీద ఎక్కువ మక్కువ ఉండేది. సో ఆ మక్కువ వల్ల వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ప్రేరణతో ఆయన ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువ మన జార్ఖండ్ రాష్ట్రంలో ట్రైబల్ ప్లేసెస్ లో ఉన్నటువంటి ఆర్ట్స్ మీద ఆ ట్రైబల్ ప్లేసెస్ ట్రైబల్ పీపుల్ హ్యాండీక్రాఫ్ట్స్ అంటే హ్యాండ్ తో చేసేటువంటి ఐటమ్స్ మీద అలాగే వాళ్ళు వేసే రాక్ పెయింటింగ్, సో రాక్స్ మీద వాళ్ళు వేసే పెయింటింగ్ ని, సో ఇది ఒక ఆర్కియాలజికల్ ఆర్టిఫాక్ట్ అనే ఉద్దేశంతో దాని మీద రీసెర్చ్ చేయటం, అలాగే ఫస్ట్ రాక్ పెయింటింగ్ ని ఆయన ఫైండ్ అవుట్ చేయటం, అలాగే దాని మీద ఎన్నో బుక్స్ రాయటం, అలాగే ఎగ్జిబిషన్స్ పెట్టడం 10 మందికి తెలియటం, సో ఇలా చాలా బుక్స్ రాశారు. హీఈస్ ఆల్సో గ్రేట్ మ్యాన్. తర్వాత నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్దాము. తర్వాత నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఇందాక మనం అనుకున్నట్టుగా ఎన్ఆర్ఐ కేటగిరీ కింద వచ్చినటువంటి ఈ అవార్డు ఫ్రెడరిక్ ఇరినియా. సో ఈమె జర్మనీకి చెందినటువంటి వ్యక్తి, మన ఇండియాలో వీసా మీద ఉంటున్నారు. ఈమె 1978లోనే మన భారతదేశానికి వచ్చారు. దేనికి వచ్చారు అంటే కనుక మన భారతదేశానికి ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గురు. సో షీ వాజ్ మోర్ ఇన్స్పైర్డ్ బై ద వేదిక్ అండ్ ధార్మిక్ నేచర్ ఆఫ్ ఇండియా, అందుకని గురువు కోసం వచ్చి 1978లో ఎక్కడికి వచ్చారంటే మన రాధాకుండ్ రాధాకుండకు వచ్చారు. రాధాకుండ అంటే మథుర, మథుర దగ్గర రాధాకుండకు వచ్చారు. రాధాకుండకు వచ్చి అక్కడ గోశాలలు, అక్కడ గోవులు పడే ఆవేదన చూసి ఆ ఇండియాలో జరుగుతున్నటువంటి విషయాలు, అక్కడ గోవులు ఎవరు పట్టించుకోకపోవటం, వీటిని చూసి చెలించిపోయి ఒక 10 గోవులతో స్టార్ట్ చేసి ఆమె ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆ జీవితాన్ని మార్చడంతో పాటు కొన్ని ఇప్పటికీ మనం రికార్డ్స్ లో చూసినటువంటి దాని ప్రకారం వాళ్ళ ఆశ్రమంలో సుమారు 1200 గోవులు ఆమె పెట్టుకొని 1978 నుంచి ఆమె మళ్ళీ జర్మనీకి వెళ్ళటం జరగలేదు. ఆమె ఇక్కడే ప్రతి ఇయర్ ఆమె వీసాను ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆ గోశాలలో 15 ఎకరాలు ఎంత ఉంది గోశాల, ఆ గోశాలలో ఈ గోవుల్ని సంరక్షించుకుంటూ ఆమె ఆమె జీవనం గడుపుతుంది. ప్రతి నెల ఆమెకు వచ్చేటువంటి ఖర్చులు చూస్తే కనుక 22 లక్షల రూపాయలు ఆమె సొంత డబ్బులు, అలాగే వాళ్ళ నాన్నగారు జర్మనీలో పనిచేస్తారు, సో వాళ్ళు ఆ నాన్నగారు పంపించే డబ్బులు, అలాగే దాతల సహాయంతో ఒక 70 మందికి కూడా, 70 మంది ఫ్యామిలీస్ కూడా ఆ గోశాలలో ఉపాధి కల్పిస్తున్నారు. సో మనం చాలా వరకు వైరల్ అయ్యింది ఈ ఫ్రెడరిక్ ఇరినియా అని, చాలా మంది కొంతమంది ఫేస్బుక్ లో చూసే ఉండొచ్చు. సో ఇది ఆవిడే, సేమ్ పర్సన్. సో అలాంటి వ్యక్తులు మన దేశంలో ఉన్న వాళ్ళకే కాకుండా బయట దేశాల్లో అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ కింద వచ్చినటువంటి విశిష్టమైన సేవ చేసినటువంటి వ్యక్తిని ఆమె హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్దాం మనం. నెంబర్ 6 పర్సన్ వచ్చేసి రజనీకాంత్ గారు ఉత్తరప్రదేశ్ నుంచి. రజనీకాంత్ గారు ఈయన చేస్తున్నటువంటి విషయం చూడండి ఇక్కడ. రజనీకాంత్ గారు వారణాసి బనారస్ నుంచి. సో బనారస్ లో మనకి చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే బనారస్ శారీస్ చాలా పాపులర్. సో ఈ బనారస్ శారీస్ లో ఒక రకమైన హ్యాండీక్రాఫ్ట్ అంటే చేత్తో నేసే మగ్గం కింద తయారు చేసినటువంటి చీరలు, సో వీటి గురించి ఆయన ఏం చేశారంటే ఒక జియోగ్రాఫికల్ ఇండికేటర్ అని, అంటే జస్ట్ లైక్ మన ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లాగా. సో ఈ జియోగ్రాఫికల్ ఇండికేటర్ అనే దానికి పెడితే ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కింద ఆ రకమైన శారీస్, బెనారస్ శారీస్ ని హ్యాండ్ క్రాఫ్ట్ చేసే బెనారస్ శారీస్ ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఆఫ్ సేల్ వాల్యూలో ఒక పర్సంటేజ్ ఆఫ్ మనీ వాళ్ళకి వెళ్ళేటట్టుగా ఒక ఒక సంస్థ స్టార్ట్ చేసి ఎంతో మంది అక్కడ వారణాసి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలకి ఈ దీని మీద ట్రైనింగ్ ఇచ్చి ఈ బెనారస్ శారీస్ తయారు చేయడం మెళుకులు నేర్పించి గత 25 సంవత్సరాలుగా ఈయన దీని మీద పనిచేస్తున్నారు. సో అలాగే వీటితో పాటే ఈయన చేసే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అర్బన్ హెల్త్ అండ్ మాల్ న్యూట్రిషన్ మీద కూడా, అంటే పిల్లలు ఎక్కువ మంది మన మన ఇండియాలో మన భారతదేశంలో చాలా మంది ఇప్పటికి కూడా 20-25 స్టాటిస్టిక్స్ నాకు కరెక్ట్ గా గుర్తు లేకపోయినా దిస్ ఈస్ ద రేంజ్ అనమాట. అంటే ప్రతి పుట్టే ప్రతి 100 మంది పిల్లల్లో 20-25 కిడ్స్ ఇంకా మాల్ న్యూట్రిషన్ తో బాధపడుతున్నారు. సో ఆయన దీని మీద కూడా ఆయన విశిష్టమైన సేవలు చేశారు. ఎక్కువగా ఈయన చేసినటువంటి విషయాలు కూడా ఏంటంటే ఎక్కువ వీవర్స్ కి సస్టైనబుల్ ఎంపవర్మెంట్, వాళ్ళకి వీవింగ్ మెషిన్స్ ఇవ్వటం కానీ, వాళ్ళకి స్కిల్స్, న్యూ స్కిల్స్ నేర్పించడం కానీ, దీని మార్కెటింగ్ ఫెసిలిటీ కల్పించడం కానీ, ఈ ఇట్లాంటి విషయాల్లో ఆయన చాలా బాగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన. సో రజనీకాంత్ గారు. అలాగే 7వ పర్సన్ దగ్గరికి వస్తాం. రమేష్ బాలాజీ మహారాజ్ గారు, ఈయన కూడా ఉత్తరప్రదేశ్ సంబంధించిన వ్యక్తే. ఈయన కూడా ఈయనకి మాన్ మందిర్ సేవా సంస్థ ట్రస్ట్ అని ఒక పెద్ద ట్రస్ట్ ఉంది. దీంట్లో ఈయనకి ఇచ్చిన కేటగిరీ వచ్చేసి సోషల్ వర్క్ లోనే సబ్ కేటగిరీస్ ఉంటాయి సోషల్ వర్క్ లో. సో దీని యానిమల్ ప్రొటెక్షన్ కింద మహారాజ్ గారికి ఇచ్చారు, బాలాజీ మహారాజ్ గారికి. సో బాలాజీ మహారాజ్ గారికి ఈ ఉత్తరప్రదేశ్ లోనే మాన మందిర్ సేవా సంస్థ ట్రస్ట్ ఉందని చెప్పుకున్నాం కదా. సో ఈ సంస్థలో చాలా రకాలటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ టాపిక్ మాట్లాడడం చాలా, నేను వెబ్సైట్ చూశాను, చాలా డీటెయిల్డ్ అండ్ చాలా పెద్ద సంస్థ ఇది. సో వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి గత 20 సంవత్సరాల కాలం నుంచి ఈ సంస్థ రన్ అవుతుంది. వీళ్ళు ఒక పెద్ద గోశాల ఉందన్నమాట వాళ్ళకి, ఈ గోవుల కింద ఈ గోశాల కింద యానిమల్ ప్రొటెక్షన్ కింద ఇచ్చారు ఈ అవార్డు. సో వాళ్ళు 25 సంవత్సరాల్లో 2 గోవులతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఈ విషయం చెప్తే, ఇప్పటికీ ఈ గోశాలలో నడుస్తున్నటువంటి గోవుల సంఖ్య వచ్చేసి 50,000 గోవులు ఉన్నాయండి. 50,000 గోవులు ఉన్నాయి. వీళ్ళ విస్తీర్ణం చూస్తే కనుక 45 ఎకరాల్లో ఈ 50,000 గోవులు మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ఆయుర్వేదిక్ ఫార్మసీ కూడా ఉంది లోపల. దిస్ ఈస్ ద లార్జెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఇన్ ద వరల్డ్, సారీ ఇన్ ఇండియా. లార్జెస్ట్ బయోగ్యాస్ ప్లాంట్ ఇన్ ఇండియా అంటే అక్కడ ఆ గోవులు నుంచి వచ్చినటువంటి పేడతో బయోగ్యాస్ ప్లాంట్ స్టార్ట్ చేయటం, అలాగే ఆయుర్వేదిక్ ఫార్మసీ స్టార్ట్ చేయటం. సో 45 ఎకరాల్లో ఉన్నదాన్ని ఇంకొక 86 ఎకరాలు యాడ్ చేసి దాన్ని ఎక్స్పాండ్ చేయాలి. 100,000 టార్గెట్, 100,000 గోవులు ఈ గోశాలలో ఉండాలని, క్షమించండి, ఈ 100,000 గోశాల గోవులు ఉండాలనే ఉద్దేశంతో మన బాలాజీ మహారాజ్ గారు పనిచేస్తున్నారు. మీకు వీలుంటే కనుక చూడండి, మాన్ మందిర్ సేవా సంస్థ ట్రస్ట్ వెబ్సైట్ ఉంది, బాగుంది, చెక్ చేయండి. సో ఇలాంటి సేవ విశిష్టమైన సేవ చేస్తున్న వ్యక్తులకు ఇచ్చేటువంటి ఈ అవార్డు ఒకసారి వీళ్ళందరికీ కూడా నిస్వార్థంగా. సో చాలా పెద్ద ప్రాసెస్ అండి, నేను అది టచ్ చేయలేదు కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ ఈ పద్మ అవార్డ్స్ ఇవ్వటం అనేది ఒక పెద్ద ప్రాసెస్. సో దీనికి మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇట్లా విశిష్టమైన సేవలు చేస్తున్నా కూడా మనం కూడా నామినేట్ చేయొచ్చు. అలాగే సెల్ఫ్ నామినేషన్ ఇస్ ఆల్సో అవైలబుల్. సో మనకి డేట్స్ ఉన్నాయి, వెరీ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ. వెబ్సైట్ కూడా చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ అంటే ఎలా ఉంటాయో అని అనుకున్నాను కానీ, బట్ ఐ వాజ్ రియలీ షాక్ టు సీ ద వెబ్సైట్. సో చాలా బ్యూటిఫుల్ గా, చాలా క్లియర్ గా ఉంది వెబ్సైట్. సో పద్మశ్రీ అవార్డ్స్ గవర్నమెంట్ gov.in ఏదో ఉంది, గూగుల్ చేసిన వస్తుంది. అలాగే నెక్స్ట్ దానికి వెళ్దాము, 8th పర్సన్ దగ్గరికి వెళ్దాము. 8th పర్సన్ వచ్చేసి దైతరి నాయక్. ఈయన దైతరి నాయక్ గురించి మన ఫేస్బుక్ లో కూడా చాలా వరకు వైరల్ అయిన విషయమే. హీఈస్ యాక్చువల్లీ కాల్డ్ ద కెనాల్ మ్యాన్ ఆఫ్ ఒడిశా. సో ఈ కెనాల్ మ్యాన్ అంటారట. సో ఈయన స్టోరీ చూడండి. వీళ్ళందరూ ఒక ఒక ధ్యేయం కోసం ఒక నిస్వార్థంగా చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. వాళ్ళకేదో ఆశించో లేకపోతే ఏదో చేయాలనో చేసినటువంటి వ్యక్తులు కాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈయన స్టోరీ వినండి. ఈయన ఏం చేశారంటే, ఈయన ఒక సాధారణ రైతు, ఒక సాధారణ రైతు, ఒక పక్క పల్లెటూరులో ఉన్నటువంటి రైతు ఈయన. ఈయన ఆ పైనుంచి వచ్చే వాన నీరు వీళ్ళ ఊళ్ళోకి రాకుండా ఒక ఒక 3 కిలోమీటర్ల పొడుగున ఒక ఒక ప్లేస్ బ్లాక్ అయిపోయి ఉంది. ఒక కెనాల్ తవ్వితే కనుక, ఈ 3 కిలోమీటర్ల వార కెనాల్ తవ్వితే కనుక పైన పడిన వర్షపు నీళ్లు పారి వీళ్ళ విలేజ్ లోకి వచ్చి వీళ్ళ విలేజ్ చుట్టుపక్కల ఉన్న సుమారు ఒక 100 నుంచి 150 ఎకరాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. సో ఎన్నిసార్లు వీళ్ళు గవర్నమెంట్ అర్జీ పెట్టుకున్న 3 కిలోమీటర్ల కెనాల్ తవ్వకపోయేదానికి ఈయన వీళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఈ 3 కిలోమీటర్ల కెనాల్ వాళ్ళ సొంతంగా శ్రమదానం చేసుకొని వాళ్ళ సొంతంగా ఈ 3 కిలోమీటర్ల కెనాల్ 4 సంవత్సరాలు పట్టిందండి. వీళ్ళు ఓన్ గా ఈ కెనాల్ దువ్వుకున్నారు. కెనాల్ దువ్వుకొని ఇప్పుడు వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పొలంలో కాకుండా ఆయన పొలంతో పాటు ఇంకా ఒక 100 ఎకరాలు పైన ఆయన ఈ 3 కిలోమీటర్ల కెనాల్ దవ్వటం వల్ల ఆ 100 ఎకరాలు కొన్ని వందల మంది కుటుంబాలు ఆ విలేజ్ లో ఆయన ద్వారా ఈరోజు పొలం పండించుకొని జీవనం సాగిస్తున్నారు. సో దీస్ ఆర్ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ అండి. సో నిజంగా దైత్రి నాయక్ గారికి హ్యాట్స్ ఆఫ్. అలాగే నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్దాము. ఈయన కూడా చాలా విశిష్టమైన వ్యక్తి, మధురై చిన్న పిల్లాయి. ఇది కూడా ఫేస్బుక్ లో చాలా వరకు వైరల్ అయినటువంటి విషయం. ఈమె చేసినటువంటి విషయం చూడండి, ఈమెకి సుమారు సరిగ్గా ఈమె 6th క్లాస్ కూడా చదువుకోలేదు. ఈమె చేసినటువంటి ఈ స్మాల్ మైక్రో ఫైనాన్సెస్ టు ఉమెన్ అనే టాపిక్ మీద ఈమె ఎక్కువ పనిచేశారు. సో బేసికల్ గా మనకి ఊళ్ళల్లో మనకు తెలుసు, ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవాలన్నో లేకపోతే చిన్న గోవు కొనుక్కోవాలన్నా లేకపోతే ఏమన్నా ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవాలన్నా సరే, గోవులు కానీ లేకపోతే ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఒక 10,000-15,000 రూపాయలు పెట్టి ఒక పల్లెటూరులో ఏమన్నా చిన్న బిజినెస్ పెట్టుకోవాలంటే కనుక ఆ 15,000 సంపాదించడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అంటే పెట్టుబడి దొరకటం అనేది చాలా కష్టమైన విషయం. సో ఈ పెట్టుబడి కోసం వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేకపోతే ల్యాండ్ లార్డ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళు 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ పెట్టి కట్టలేక, సో ఆ బిజినెస్ లో రాలేక ఎంతో మంది కుటుంబాలు నాశనమైనవి మనం సహజంగా కొన్ని సినిమాల్లో అలాగే మనకు దైనందిక జీవితంలో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఈమె ఏం చేశారంటే, ఈ చిన్నపిల్ల గారు ఏం చేశారంటే, మధురై తమిళనాడుకి చెందిన ఆమె, ఈమె ఏం చేశారంటే ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి, బేసికల్ గా మనకి డ్వాక్రా మహిళలు అంటారు కదా, సో అట్లా ఒక చిన్న టీమ్ లాగా ఫామ్ అయ్యి వీళ్ళందరూ ఒకళ్ళ ఒకళ్ళకి ప్రతిరోజు ప్రతి నెల ఇంత డబ్బులను వేసుకోవటం, వాళ్ళలో ఒక వ్యక్తికి ఆ జీవనోపాధి కల్పించడం, ఆ వ్యక్తి మళ్ళీ కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కి అట్లా ఫామ్ చేసుకోవటం, అట్లా ఒక టోటల్ ఎంటైర్ సిస్టమ్ ని ఫామ్ చేసుకొని స్మాల్ మైక్రో ఫైనాన్స్ టీమ్స్ ఫామ్ చేసుకొని ఈ రోజు ఆమె పెట్టినటువంటి ఈ కలని కలంజియం, దీని పేరు బ్యాంక్ లా కట్టుకుంటుంది ఇది కలంజియం అనేది. సో కలంజియం అనేది ఒక స్టార్ట్ చేశారు. ఆశ్చర్యపోతారు మీరు ఈమె చేసినటువంటి ఇంపాక్ట్ చూస్తే. ఈ రోజు ఈమె చేసినటువంటి ఇంపాక్ట్ వల్ల సుమారు మన భారతదేశంలోనే 9 రాష్ట్రాల్లో ఈమె చేసినటువంటి ఈ కలంజియం ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కొన్ని వందల విలేజెస్ లో కొన్ని వేల కుటుంబాలు. సో ఇప్పటిదాకా ఈ ఎంతమంది ఉన్నారు ఈ కలంజియంస్ లో అంటే కనుక 4 లక్షల మంది సభ్యులు ఉన్నారు ఈ కలంజియంలో. ఈ స్టార్ట్ చేసినటువంటి గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో 4 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. వీళ్ళకి 100 కోట్ల రూపాయల సేవింగ్స్ ఉన్నాయి ఈ బ్యాంక్స్ లో మొత్తం కలిపి. 100 కోట్ల రూపాయల సేవింగ్స్ ఉన్నాయి. అలాగే 200 క్రోర్స్ ఆఫ్ రివాల్వింగ్ క్రెడిట్ ఉంది వీళ్ళ బ్యాంక్స్ లో. సో అంటే వాళ్ళు ఎంత ఎంత నిబద్ధతగా ఎంపవర్మెంట్ ఆఫ్ పూర్ ఉమెన్ కోసం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో చాలా ఆశ్చర్యం వేసింది స్టోరీ చదివితే కనుక. సో ఇంకోటి కూడా ఇక్కడ శ్రోతలందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈమె చేసినటువంటి ఈ సోషల్ ఎంపవర్మెంట్ మైక్రో ఫైనాన్స్ వివిధ దేశాల్లో కూడా చాలా ప్రాచుర్యం పొందింది. సో ఆ డెవలపింగ్ కంట్రీస్ కానీ కొన్ని డెవలప్డ్ కంట్రీస్ కానీ ఈమె చేసినటువంటి విషయం తీసుకొని అక్కడికి వెళ్ళి ఆమె సెమినార్స్ ఇవ్వటం. సో అంటే ఆమె చూడండి 6th క్లాస్ కూడా చదువుకోలేదు. సో ఆమెను వెళ్ళి అఫ్ కోర్స్ తమిళ్లోనూ ఆమెకి వచ్చిన లాంగ్వేజ్ లో ఇస్తూ మళ్ళీ ఎవరో ట్రాన్స్లేటర్ దాన్ని ట్రాన్స్లేట్ చేయటం. సో చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఆమె వెళ్ళిన దేశాలు లిస్ట్ చూస్తే మనం చాలా మంది ఆశ్చర్యపోతాం. నైజీరియా, నెదర్లాండ్స్, మెక్సికో ఇలాంటి అప్కమింగ్ దేశాలు ఎన్నో, ఇండోనేషియా ఇలాంటి అప్కమింగ్ దేశాలు ఎన్నో వెళ్ళారు వాళ్ళు. చిన్నపిల్లయ్య గారు నిజంగా చిన్నపిల్లయ్య గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇంతమంది కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నింపి ఒక దారి చూపించిన వ్యక్తి చిన్నపిల్లయ్య గారు. అలాగే నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వద్దాము. దేవరపల్లి ప్రకాష్ రావు గారు. సో దేవరపల్లి ప్రకాష్ రావు గారు వచ్చేసి ఆయన ఒడిశా నుంచి. ఇది కూడా కొంతవరకు వైరల్ అయిన స్టోరీనే. ఈయన ఒక టీ సెల్లర్, ఒక సామాన్యమైన టీ సెల్లరు. ప్రతిరోజు టీలు అమ్ముకొని ఒక 400-500 రూపాయలు సంపాదించుకునే ఒక సాదా సీదా మధ్యతరగతికి, బిలో మధ్యతరగతి వ్యక్తి. సో ఈయన ఫస్ట్ కాడి నుంచి చాలా చదువుకోలేదట. సో అదే ఇంకొక 10 మందికి మనం ఎందుకు సహాయం చేయకూడదు, మనం ఇంకొక 10 మందికి నాలాగా అవ్వకుండా మనం ఎందుకు సహాయం చేయకూడదు అనే ఒక చిన్న ఆలోచనతో స్టార్ట్ చేసినటువంటి ఆయన, ఆయనకున్న జీతం ఎంత, ఆయన ఆయన ఆయనకి ఉండే సేవింగ్స్ ఎంత. సో అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఆయన ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేసి ఈరోజు ఆయనకు వచ్చే 500-1000 రూపాయల్లోనే ఆ స్కూల్ మేనేజ్ చేసుకుంటూ ఈరోజు ప్రతి సంవత్సరం సుమారు 80 మంది పిల్లల్ని చదివిస్తున్నటువంటి నిజంగా నిస్వార్థమైన ఈ ఎటువంటి ఇది ఎటువంటి గుర్తింపుకు కానీ నోచుకునేటువంటి ఇలాంటి వ్యక్తులను చూస్తే నిజంగా మనం గర్వకారణం అనిపిస్తుంది. 80 మంది పిల్లలు ప్రతి సంవత్సరం వాళ్ళ స్కూల్లో చదువుకుంటున్నారంటే ఆలోచించండి ఎంత. ఆయన చేసేది ఒక జస్ట్ సాధారణమైనటువంటి టీ సెల్లర్. సో సొంత లాభం కొంత మానుకొని అంటారు కదా. సో అలాంటి వ్యక్తులు వీళ్ళందరికీ నిజంగా పాదాభివందనం చేయాలి. నెక్స్ట్ 11th పర్సన్ వద్దాము. షబ్బీర్ సయ్యద్ గారు. షబ్బీర్ సయ్యద్ గారు మహారాష్ట్ర నుంచి యానిమల్ వెల్ఫేర్ సోషల్ వర్క్ కింద వచ్చినటువంటి కేటగిరీలో. ఈయన కూడా మథుర్వాడ, ఈ మహారాష్ట్రలో మథుర్వాడ అనే ఈ జిల్లాలో ఎక్కువ డ్రాట్ అంటే మన కరువు ప్రాంతం, ఎక్కువ నీళ్లు, వర్షాభావం లేనటువంటి ప్రాంతం కాబట్టి ఆయన గోవులు పడే వేదన చూసి ఈ గోవులు ఉంటే చనిపోతున్నాయి, అలాగే ఫార్మర్స్కి కూడా రైతులకు కూడా ఈ గోవులు ఎటువంటి ఉపయోగకరంగా లేవు కాబట్టి వాళ్ళు కూడా వదిలేయటం జరుగుతుంది ఈ గోవుల్ని. కాబట్టి ఈ వర్షాకాల వర్షాభావ ప్రాంతంలో మనం ఈ గోవుల కోసం ఏదన్నా చేస్తే ఆటోమేటిక్గా ఫార్మింగ్ ఆ కల్చర్ మొత్తం పెరుగుతుంది, ఒక ఆర్థిక భారం లేకుండా రైతుకి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి ఒక 15 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినటువంటి ఆయన ఆయన గోశాల ఐడియా ఇప్పుడు కొన్ని 100ల గోవుల్ని ఆయన పెంచి పోషిస్తూ అలాగే ఫార్మర్స్ కి ఎవరికైతే నిజంగా అవసరం ఉంటుంది అనుకున్నా వాళ్ళకి ఆ గోవులు ఇవ్వటం, వాళ్ళ ఆ ఫార్మర్ యొక్క ఇన్కమ్ కి యాడ్ చేయటం అనే ఒక విశిష్టమైన కార్యక్రమం చేశారు ఈయన. సో ఈయన కూడా సయ్యద్ గారు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మనం ఇదేంటి పాలు అమ్మకు అమ్మటం కానీ అట్లాంటి ఏం చేయరు, కేవలం గోవు పేడ, సో గోవు పేడను మాత్రమే అమ్మి అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైతే ఫర్టిలైజర్ గా వాడుకోవాలో వాళ్ళ పొలంలోకి అట్లా వాళ్ళకి ఇస్తూ లాభాపేక్ష లేకుండా ఆ 100ల గోవుల్ని ఆయన నడుపుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఆ గోశాలు కూడా ఆయన నడుపుకుంటున్నారు. సో ఇలాంటి నిస్సార్థమైన వ్యక్తులను చూస్తే నిజంగా మనం చేసేది కానీ మనం అనుకునేది కానీ చాలా తక్కువ అని అనిపించడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. 13వ వ్యక్తి గురించి మాట్లాడదాము, జ్యోతి కుమార్ సిన్హా గారు. సో ఈయన బీహార్ నుంచి. జ్యోతి కుమార్ సిన్హా గారు ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయన ఈయన స్వస్థలం ఆయన ఢిల్లీ, స్వస్థలం పాట్నా యాక్చువల్ గా. ఆయన ఢిల్లీలో జాబ్ చేసేవాళ్ళు. ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఒక కాంట్రిబ్యూషన్ మన నుంచి కూడా ఈ దేశానికి మనకు ఇంత ఇచ్చిన దేశానికి మనం కూడా ఏమన్నా చెయ్యాలి అనే ఉద్దేశంతో ఆయన ఢిల్లీలో ఆయనకున్న సొంత ఇల్లు అమ్మేసుకొని ఆ డబ్బులతో పాట్నా వచ్చి పాట్నాలో ఒక అద్దె భవనంలో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. ఈయన స్టార్ట్ చేసిన స్కూల్స్ కూడా ట్రైబల్ పీపుల్ కి స్కూల్ అనమాట. సో ఆ ట్రైబల్ బీహార్ లో మనకి ఇక్కడ ఎట్లాగైతే వైజాగ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలు అంటామో అక్కడ కూడా పాట్నా పరిసర ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. సో దాన్ని ఒక టర్మ్ అంటారు. ఆ పిల్లల్ని మాత్రమే తీసుకునేవాళ్ళట, ఓన్లీ ట్రైబల్ పిల్లల్ని మాత్రమే తీసుకొని అక్కడ మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ టిల్ 10th grade దాకా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆయన ఒక అద్దె భవనంలో 15 మంది పిల్లలతో స్టార్ట్ చేసినటువంటి ఆ స్కూలు ఈ రోజు గత 15 సంవత్సరాలుగా 460 మంది పిల్లలు ప్రతి సంవత్సరం ఆ స్కూల్లో చదువుకుంటున్నారు. సో ఆయన టార్గెట్ ప్రతి సంవత్సరం 1000 మంది పిల్లలు నా స్కూల్లో చదువుకోవాలనే టార్గెట్ తో జ్యోతి కుమార్ సిన్హా గారు పనిచేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. సాలు మరద తిక్కమ్మ, సాలు మరద తిక్కమ్మ కర్ణాటక నుంచి. ఇది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ని ఈమె దీవించింది యాక్చువల్ గా. సో ఈ పిక్చర్ కూడా ఫేస్బుక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినటువంటి పిక్చర్ ఇది. ప్రెసిడెంట్ ని దీవించడం అనేది మన ధర్మానికి, మన దేశంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తిని దీవిస్తారు కాబట్టి అలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా దీవించింది అనే ఒక పాజిటివ్ వైబ్ తో ఇది వైరల్ అయినటువంటి స్టోరీ ఇది. ఈ తిమ్మక్క గారు కర్ణాటకలో అనుకున్నాము. సో షీఈ్ ఆల్సో కాల్డ్ ద మదర్ ఆఫ్ ట్రీస్, మదర్ ఆఫ్ ట్రీస్ అని అంటారట ఈమెని. ఆమె చేసినటువంటి విశిష్ట సేవ ఏంటంటే వాళ్ళ ఊరు నుంచి రోడ్డు మీదకి వెళ్లే దారిలో అంటే సుమారు 4 కిలోమీటర్ల దూరం ఉంటుందట. ఈ 4 కిలోమీటర్ల దూరాన్ని తిమ్మక్క గారు వాళ్ళ ఆయన కలిసి సుమారు 8385 చెట్లు నాటి ఆ ఊరు మొత్తానికి ఆ వెళ్ళే వే మొత్తానికి ఎంత సస్యశ్యామలం చేశారంటే ఇప్పుడు ఎవరన్నా చూస్తే కనుక అలా అక్కడక్కడ ఒక అడవి ఉండేట్లు అనుకుంటారట. సో అంత గుబురుగా చెట్లు పెంచి ఆమె చెట్ల గురించి మన పర్యావరణం గురించి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి ఆమె. సో ఆమెకి మన పద్మశ్రీ అవార్డు కంటే ముందలే బీబీసీ వాళ్ళ నుంచి కూడా అవార్డు వచ్చింది. సో షీఈస్ లైక్, మీరు ఆమె చూస్తే కనుక ఆ పిక్చర్ లో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది, షీఈస్ రియల్లీ మన ఊళ్ళల్లో అవ్వ అని ఎలా అనుకుంటామో అలా ఉండే ఒక సీదా సాధారణమైన వ్యక్తి. ఈ రోజు హైయెస్ట్ సివిలియన్ అవార్డు తీసుకోవటం నిజంగా మన దేశానికి మన అందరికి కూడా చాలా గర్వకారణం. సో తిమ్మక్క గారు కర్ణాటక నుంచి. అలాగే లాస్ట్ పర్సన్ వచ్చేసి జమునా తుడు గారు. సో జమునా తుడు గారు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఈమె జార్ఖండ్ నుంచి. సో ఈమె ఒక చిన్న పల్లెటూరులలో ట్రైబల్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో పెరిగినటువంటి వ్యక్తి ఈమె. ఈమె వచ్చేసి వాళ్ళ నాన్నగారు ఈయనకి ఎక్కువ ఫారెస్ట్ లో పెరగటం, ఫారెస్ట్ లో తిరగటం అనేది అక్కడే పెరిగింది కాబట్టి ఆ పర్యావరణం మీద, ఫారెస్ట్ మీద ఆమెకి ఎక్కువ మక్కువ ఉండేదట ఫస్ట్ కాడి నుంచి. సో ఆమె చేసినటువంటి పని ఏంటంటే ఈ జార్ఖండ్ లో ఈ రాష్ట్రం ఈ సారీ ఈ ఆ జిల్లాలో ఉన్నటువంటి జిల్లాలో 40 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ టింబర్ ప్లాంట్స్ ని ఎక్కువ స్మగ్లింగ్ చేస్తూ ఉంటారట. సో ఆమె అది చూసి ఆమె తట్టుకోలేక ఆ చుట్టుపక్కల ఉన్న మహిళలతో వాళ్ళు ఒక టీం ఫామ్ చేసి అది సంఘం పేరు కూడా ఉంది, ఆ వన సంరక్ష సమితి, ఒక టీం ఫామ్ చేసుకొని అక్కడ ఉన్న ఆడవాళ్లతో ఈ ఈ వనాన్ని మనం కాపాడుకోవాలి అని ఆమె ఆమె చేయటంతో పాటు 10 మందిని ఇన్స్పైర్ చేసి ఆ ఈ వన సంరక్ష సమితితో గత 17 ఏళ్ల నుంచి ఈమె ఈ ఫారెస్ట్ 50 ఏకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పటికీ అక్కడ ఎటువంటి మాఫియా కానీ ఇదేం లేదు. సో షీ యాక్చువల్లీ సేవ్డ్ 50 to 70 acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ సేవ్ చేయగలిగింది. సో ఈ ఒక చిన్న సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఆమె ప్రతి రాఖీ పండక్కి మనం ఎట్లయితే అమ్మాయిలు తమ్ముడికి కానీ అన్నయ్యకి కానీ రాఖీ కట్టి ఆ బంధాన్ని తెలుపుకుంటారో ఈమె ప్రతి సంవత్సరం కొన్ని చెట్లకి ఎంచుకొని ఆ చెట్లకి రాఖీ కడుతూ చాలా చాలా విశిష్టంగా వైరల్ అయిన ఫొటోస్ కూడా ఉన్నాయి సోషల్ మీడియాలో. సో ఇది హ్యాట్స్ ఆఫ్ టు జమునా తుడు గారు. శ్రోతలరా ఇది అండి ఈ 15 మంది గురించి నేను రీసెర్చ్ చేసి ఆన్లైన్ లో చెక్ చేసిన విషయాలు. నిజంగా ఒక్కొక్కళ్ళ స్టోరీస్ చూస్తే కనుక మనకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఒక ఒక నార్మల్ వ్యక్తి కూడా అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు దైనందిక జీవితాన్ని గడుపుకుంటూనే సమాజం కోసం ఒక వాళ్ళు తప్పించినటువంటి ఒక విషయం కోసం అంటే ఒక ఎయిమ్ కోసం గోల్ కోసం వాళ్ళు దేశానికి వాళ్ళు చేస్తూనే మన దేశానికి ఎంతవరకు సేవ చేయగలం, ఎంతవరకు మన బాధ్యతగా మనం నిర్వర్తించగలం అనే విషయాన్ని కాపాడుకుంటే అనే విషయాన్ని మనం వాళ్ళు అనుకుంటే ఇంత సేవ చేయగలిగారు అనేది నిజంగా ఇది డెఫినెట్ గా నాకు తిమ్మక్క గారి స్టోరీ చదువుతున్నప్పుడు నాకు ఈ ఆలోచన తట్టింది. ఇలా ఇలా పద్మశ్రీ అవార్డ్స్ అసలు ఎందుకు ఇస్తారు, ఏంటి ఇస్తారు, వీళ్ళ వెనకాల ప్రాసెస్ ఏంటి అనే ఒక చిన్న ఉత్సుకతో ఈ ఈ గూగుల్ చేయటం జరిగింది. ఇవన్నీ అనాలిసిస్ చేసి మీకోసం శ్రోతల కోసం తీసుకొచ్చాను. అలాగే లాస్ట్ లో తెలుగు రాష్ట్రాల్లో సంబంధించినటువంటి ఈ చిన్న బిట్టు మనం చెప్పుకుందాము. తెలుగు రాష్ట్రాల్లో 4 అవార్డ్స్ వచ్చినాయి, ఆంధ్రప్రదేశ్లో 2, తెలంగాణలో 2. తెలంగాణలో వచ్చినటువంటి ఇది సోషల్ వర్క్ కింద కాదండి, మామూలు జనరల్ గా వచ్చినటువంటి వేరియస్ అదర్ కేటగిరీస్ లో వచ్చినటువంటి అవార్డ్స్. మన అందరికీ ముఖ పరిచయం అందరికీ తెలిసినటువంటి పేరే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఈ అవార్డు రావడం జరిగింది. తెలుగు సినిమాల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వేసినటువంటి ఈ బాణి గాని ఆ లిటరేచర్ గాని ఎవరు మర్చిపోలేనటువంటిది. ఇప్పటికీ సీతారామ శాస్త్రి గారు 3000 పద్యాలు రాశారు, సారీ 3000 పద్యాలు 3000 సినిమా పాటలు రాసి తనకున్న వివిధమైనటువంటి శైలిలో ఈ ఈ 3000 సాంగ్స్ రాయటం వల్ల ఈయనకి వచ్చినటువంటి విశిష్టమైన అవార్డు. అందుకనే సిరివెన్నెల మనం పాట సినిమా చూస్తే కనుక ఆ పాట ఎంత మీనింగ్ ఉంటుందో మనందరికీ చాలా మందికి తెలిసిన విషయమే. ఒకవేళ ఎవరన్నా తెలియకపోతే కనుక సిరివెన్నెల లిరిక్స్ చూడండి, ఎంత అంటే పాట వింటాం ఒకటి, లిరిక్స్ చూస్తే కనుక దాంట్లో ఉన్న సాహితీ మాధుర్యం కూడా ఉంటుంది. తెలంగాణ నుంచి 2వ వ్యక్తి సునీల్ చెట్రు. సునీల్ చెట్రు గారు ఈయన ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ అండి. చాలా మందికి క్రికెట్ మనకు తెలుసు కానీ సజింగ్ ఫుట్బాల్ మిగతా స్పోర్ట్స్ అంతగా మనకి ఆదరణ లేదు కాబట్టి తెలియకపోవటం సహజమే. ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ ఈయన, ఈయనకున్నటువంటి రికార్డ్ ఏంటంటే హీఈస్ ద హైయెస్ట్ గోల్ గెటర్ ఫర్ యాక్టివ్ ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్. సో ఈయనకు ఇచ్చినటువంటి అవార్డు స్పోర్ట్స్ కేటగిరీలో తెలంగాణకి ఇచ్చినటువంటి అవార్డు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే స్పోర్ట్స్ కేటగిరీలో హారికా ద్రోణవల్లి గారికి వచ్చింది అవార్డు. చాలా మందికి తెలిసిన విషయమే ఇది. హారిక గారు 2011లో చెస్ మాస్టర్ ఛాంపియన్షిప్ తీసుకున్నారు. సో ఆమె చెస్ విభాగంలో హారిక ద్రోణవల్లి గారికి వచ్చింది. అలాగే వెంకటేశ్వరరావు ఎడ్లపల్లి గారు, వెంకటేశ్వరరావు ఎడ్లపల్లి గారు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే. ఈయనకు వచ్చినటువంటి కేటగిరీ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ లో వచ్చినటువంటి ఈయన చేస్తున్న ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఆయన సొంతంగా కాకుండా ఆయన చేస్తూనే ఎంతో మంది రైతులకి ఆర్గానిక్ ఫార్మింగ్ మీద అవగాహన కల్పిస్తూ ఫేస్బుక్ లో కూడా ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి దయచేసి. సో ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి అవార్డ్స్. చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది నాకు, కంపల్సరీగా శ్రోతలతో షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ పద్మ అవార్డ్స్ కి సంబంధించినటువంటి విషయం. మీకు ఈ శీర్షిక గనక నచ్చినట్టయితే contact@mindmedia.com వాళ్ళకి కంపల్సరీగా మీ ఫీడ్బ్యాక్ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ మైండ్ మీడియా వారు సమర్పిస్తున్నటువంటి ఈ భారతీయత మన బాధ్యత అనే కార్యక్రమంలో రెండో భాగం మనం చర్చించుకుందాము. రెండో భాగం ఇవాళ మనకి ఒక సుమారు ఒక పావు గంట సమయం ఉంది కాబట్టి మనం ఈ రోజు ఇంట్రొడక్షన్ చెప్పుకుందాం, అలాగే వచ్చే వారంలో దీన్ని కంటిన్యూ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీగా శ్రోతలందరికీ తెలిసి మీరు డిస్కస్ చేసుకొని దీనికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకోవాల్సిన టాపిక్ కాబట్టి ఇది నేను ఓన్ రీసెర్చ్ చేసుకొని చెప్తున్నాను. టాపిక్ వచ్చేసి రెండో భాగంలో ఉన్న టాపిక్ వచ్చేసి ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అంటారు. సో ఈ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అంటే ఏంటంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. సో ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అనేది 1964లోనే ఈ టాక్ స్టార్ట్ చేశారు. బేసికల్ గా యాక్ట్ ఏంటి అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. అలా ఈ యాక్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ యాక్ట్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము, భారతీయత మన బాధ్యతకి దీనికి అసలు ఏంటి లింక్ అనేది మీరు చాలా ఆశ్చర్యపోతారు తెలియని కొత్తగా తెలుసుకునే వాళ్ళు ఉంటే కనుక. ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అంటే ఏంటంటే ఇది నేమ్ లోనే ఉన్నట్టు ఫారిన్ కాంట్రిబ్యూషన్స్. సో అంటే మన భారతదేశంలో ఉన్న సంస్థలు కానీ వ్యక్తులకు కానీ మన ఇండియాలో అంటే విత్ ఇన్ ద కంట్రీలో వచ్చేటువంటి ఫండ్స్ గురించి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు. విత్ ఇన్ ద కంట్రీలో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్పోర్ట్ ఒక ఇండియన్ సిటిజన్ ఇంకో ఇండియన్ సిటిజన్కి కానీ, ఒక ఇండియన్ సిటిజన్ ఇంకొక ట్రస్ట్కి కానీ, ఒక ఇండియన్ ట్రస్ట్ ఇంకొక ఇండియన్ ట్రస్ట్కి కానీ ఇవ్వడంలో ఏమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కానీ ఎప్పుడైతే ఒక ఇండియన్ వ్యక్తి కానీ ఇండియన్ సిటిజన్ కానీ అలాగే ఇండియన్ ట్రస్ట్ ఆర్ అన్ ఎన్జిఓ కమిటీ ట్రస్ట్ ఏదైనా సరే ఫారిన్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చే విషయంలో మాత్రం 1960స్లోనే అంటే 1947లో మన స్వాతంత్రం వచ్చిన ఒక 15 సంవత్సరాల్లోనే దీనికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే అప్పటికే కమ్యూనిస్ట్ భావాలతో మన దేశ సమగ్రతని దేశంలో వివిధ అరాచక శక్తులు ప్రబలటంతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు అనే ఒక విషయం ఇంటెలిజెన్స్ విభాగాల ద్వారా తెలుసుకున్న మన భారత ప్రభుత్వం 1960స్లోనే ఈ యాక్ట్ ఒకటి రూపొందించాలి. ఎవరికైతే ఫారిన్ కరెన్సీ వస్తున్నాయో ఇండియాలోకి అది ఎందుకు వస్తున్నాయి, ఏ నిమిత్తం కోసం వస్తున్నాయి, అవి ఎట్లా ఖర్చు పెడుతున్నారు అనే విషయాలు మన దేశ సమగ్రతకు కానీ అలాగే దేశ భద్రతకి కూడా చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి 1960స్లోనే దీని గురించి ఆలోచించడం జరిగింది. ఆలోచించడం జరిగిన తర్వాత 1969లో దీనికి ఒక చిన్న డ్రాఫ్ట్ ఫామ్ అనేది వచ్చింది. దాని తర్వాత వేరియస్ చేంజెస్ జరిగినాయండి ఈ యాక్ట్కి. 1976లో కొన్ని చేంజెస్ జరిగినాయి, అలాగే 2010లో కొన్ని చేంజెస్, అలాగే 2016లో కొన్ని చేంజెస్ జరిగినాయి. 2010లో చేసినటువంటి చేంజెస్ మాత్రం చాలా విశిష్టమైన చేంజెస్ చేశారు. యూపీఏ 2 ఉన్నప్పుడు చేసినటువంటి ఈ చేంజెస్ చాలా చాలా విశిష్టమైన చేంజెస్ చేశారు, నిజంగా మెచ్చుకోవాల్సిన విషయమే. ఇది ఇది ఎందుకు మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుందంటే ఈ ఈ ఫారిన్ కరెన్సీ అనేది ఇప్పటికీ మనకి సుమారు మనకి చాలా ఇండియాలో మనకి చాలా ట్రస్ట్లు, చాలా కమిటీస్, చాలా ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఎన్జిఓస్ లిస్ట్ అయితే నేను గూగుల్ చేయలేకపోయాను, కానీ ఎఫ్సిఆర్ఏ అప్రూవల్స్ ఉన్న సంస్థలు కనుక చూస్తే కనుక సుమారు 40,000 సంస్థలు ఎఫ్సిఆర్ఏ అప్రూవల్, 30 నుంచి 40,000 సంస్థలు ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ పొందిన సంస్థలు ఉన్నాయి ఇండియా భారతదేశంలో. సో ఈ ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ పొందిన సంస్థలు ఫారిన్ నుంచి ఇండియాలోకి డబ్బులు తీసుకొచ్చేటువంటి ఒక మార్గం ఈ ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ ఉంటే కానీ, ఒక సంస్థ ఉందనుకోండి ఒక ట్రస్ట్ కానీ ఎన్జిఓ కానీ ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ ఉంటే కానీ మీరు ఫారిన్ నుంచి రెమిటెన్స్ ఆర్ మనీ మీరు ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోలేరు. సో దట్ ఈస్ కాల్డ్ ద ఎఫ్సిఆర్ఏ ప్రాసెస్. సో ఇవి చాలా వరకు వస్తున్న ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి. ఎప్పటికప్పుడు భారత ఏ దేశంలో అయినా సరే అండి ఎప్పటికప్పుడు దేశంలో ఏంటంటే దేశం గురించి ఆలోచించే వాళ్ళు సహజంగా నార్మల్ గా మనకంత దృష్టికోణం ఉన్నది కాబట్టి, కానీ ప్రభుత్వాలు చేసేటువంటి పనులు బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారంటానికి ఇట్లాంటి యాక్ట్లే నిదర్శనం. ఎందుకంటే ఒక ఎన్ఐఏ ఏజెన్సీ కానీ ఒక ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ రా కానీ, సో ఇలాంటి వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మన దేశ భద్రతని వెనకాల నుంచి మన దేశానికి ఎవరన్నా హాని చేస్తున్నారా, లేకపోతే ఇంటర్నల్ గా ఏమన్నా హాని జరుగుతుందా అనే విషయాలు కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం తెలుసుకుంటూ ఉంటుంది. సో దాంట్లో ఒక భాగమే ఇది. సో ఇప్పటిదాకా జరిగిన స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే, ఈ యాంటీ నేషనల్ అండ్ యాంటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఈ ఎఫ్సిఆర్ఏ మెథడ్ వాడుకొని మన దేశంకి వెనకాల కుట్ర జరిగే విషయాలే చాలా ఎక్కువ జరుగుతున్నాయి అని ఒక ఒక ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ యాక్ట్ స్థాపించడం జరిగింది. ఈ ఎందుకు ఎందుకు చేస్తున్నారంటే, ఎప్పుడైతే మనం దేశ అభివృద్ధిని మీరు ఎప్పుడైతే వెనకాలకు లాగుతారో, ఈ ఫారిన్ కరెన్సీ ఫారిన్ ఫండింగ్ నుంచి లాగుతారో, ఇప్పుడు స్టాట్స్ ప్రకారం ఉన్నటువంటి విషయం ఏంటంటే 2-3% గ్రోత్ రేట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ రేట్ జీడిపిలో 2-3%, అంటే సహజంగా ఇప్పుడు మనకి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూసుకుంటే కనుక మనం దేశ ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నది అనేది జీడిపితో మనం చూస్తాము. దట్ ఈస్ ద ప్రైమరీ ఇండికేటర్ అనమాట, ఎనీ కంట్రీకి హెల్త్ ఎకానమీ హెల్త్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి దట్ ఈస్ ద ప్రైమరీ ఇండికేటర్. మనకి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వల్ల ఇండియాలోకి వస్తున్నటువంటి గ్రోత్ ఎంతవరకు ఆగిపోతుంది అంటే 2-3% ఆఫ్ ది జీడిపి ఇస్ బీయింగ్ హ్యాంపర్డ్ అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అంటే 2-3% ఆఫ్ ది జీడిపి ఇస్ హ్యాంపర్డ్ అంటే దట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్ అండి. జస్ట్ మనకి స్టాటిస్టిక్స్ తెలియటం కోసం, 2015లో భారతదేశం జీడిపి 8.1, 2016లో 7.1, 2017లో 6.6, 2018లో 7.1, 2019 ఇప్పటిదాకా సుమారు 7.2 7.4 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అంటే ఇప్పటికి నేను మీకు చెప్పినటువంటి 8, 7, 6.5, 7, 7.4, సో ఈ స్టాటిస్టిక్స్ అన్నిటికీ మీరు 2-3% యాడ్ చేయాలి. అంటే ఈ ఫండ్స్ రావటం వల్ల మన 2-3% ఆఫ్ ద ఎకానమీ గ్రో అవ్వట్లేదు అని మీరు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. యావరేజ్ జీడిపి వచ్చేసి మనకి పివి నరసింహారావు టైంలో ఎక్కువ ఆర్థిక ఇంక్లూజన్స్ చేయటం వల్ల పివి నరసింహారావు టైంలో మనకి వచ్చినటువంటి ఆర్థిక రేట్ వచ్చేసి 6-7%, అంతకుముందల చాలా ఘోరంగా ఉండేది మన పరిస్థితి. కానీ ఇప్పటికీ మనం చైనాతో కంపీట్ చేయగలుగుతున్నాం. సో జస్ట్ జీడిపి ఎంత ఉంటుంది అనేది, 1% ఆఫ్ జీడిపి అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలండి. ఓకే, సో అది అర్థం చేసుకోవాలి. ఒక ఒక 1% ఆఫ్ ద జీడిపి ఇస్ ఈక్వల్ టు, మనం దాన్ని క్యాలిక్యులేషన్ చేయడం కూడా కుదరదు. ఎందుకంటే ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ టు గెట్ 1% ఆఫ్ జీడిపి ఎంత అనే దానికి. సో ఇంత 2-3% ఆఫ్ ద నెగిటివ్ జీడిపి ఈ ఫారిన్ కరెన్సీ వల్ల ఇండియాలోకి జరుగుతున్నటువంటి యాంటీ నేషనల్ యాంటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి మనీ ఖర్చు పెడుతున్నారు అంటే దిస్ ఇస్ డెఫినెట్లీ అన్ అలార్మింగ్ థింగ్. దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం నిజంగా హర్షనీయమైన విషయం. సుమారు ఇందాక మనం చెప్పుకున్నట్టు 38,000 ఎన్జిఓలకి ఈ ఎఫ్సిఆర్ అప్రూవల్ ఉందండి. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సెంట్రల్లో 2014 తర్వాత 6 నెలలు ఈ ఎఫ్సిఆర్ఏ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ యాక్ట్ ఆన్ విచ్ ద ఎన్డీఏ గవర్నమెంట్ వర్క్డ్. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ లోకి వచ్చారో ఫస్ట్ వాళ్ళు గవర్నమెంట్ లో ఫస్ట్ బ్రీఫింగ్ ఎవరి దగ్గర నుంచి ఉంటుందంటే ఈ రా ఎన్ఐఏ ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళకి. సో ఫైనాన్సెస్ ఎట్లా ఉన్నాయి అవన్నీ తర్వాత ఫస్ట్ ఈ రా అండ్ ఎన్ఐఏ బ్రీఫింగే తీసుకుంటారు. సో వాళ్ళు చెప్పినట్టు అలార్మింగ్ ఇష్యూ, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫైల్ ప్రాబబ్లీ ద ఫస్ట్ 5 ఫైల్స్ దట్ ద గవర్నమెంట్ హాస్ వర్క్డ్ ఆన్. సో ఈ 5 ఫైల్స్ నుంచి తీసుకోవటం వల్ల ఈ వీళ్ళు ఏం చేశారంటే సుమారు ఈ 38,000 ఎన్జిఓల్లో ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ ఉన్న ఎన్జిఓల్లో సుమారు 24,000 ఎన్జిఓలకి వాళ్ళు ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ ఉన్న ఎన్జిఓలకి వాళ్ళు లెటర్స్ రాయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏమని అంటే, మీరు చేస్తున్నటువంటి ఈ యాక్టివిటీస్ ని కేంద్ర ప్రభుత్వం చాలా క్లోజ్ గా ట్రాక్ చేస్తున్నాం. సో మీరు గత 4 సంవత్సరాల నుంచి ఈ ఎఫ్సిఆర్ఏ కింద ఎంత ఫండ్స్ వచ్చినాయి, క్షమించాలి, మీరు ఎంత ఫండ్స్ తెచ్చుకున్నారు, ఈ ఎంత ఫండ్స్ లో మీ ఆర్గనైజేషన్ కానీ ట్రస్ట్ కానీ గోల్స్ ఏంటి, ఈ గోల్స్ కి మీరు ఎంతవరకు ఖర్చు పెట్టారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కోటి రూపాయలు మీ ఆర్గనైజేషన్ కి వస్తే, మీరు ఒక ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ అనుకోండి, ఈ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ కోసం మీ 1 కోటి రూపాయలు ఫారెన్ ఫండ్ ఇస్తే, ఈ 1 కోటి రూపాయలు మీరు ఎలా ఖర్చు పెట్టారు, దేని ఖర్చు పెట్టారు అనే లెక్కలు చెప్పండి అని ఈ సుమారు ఒక 24,000 మంది ఎన్జిఓలకి లెటర్స్ పంపిస్తే, 6 నెలలు టైం ఇచ్చిన తర్వాత కూడా సుమారు 12 నుంచి 14,000 ఎన్జిఓలు ఎటువంటి స్పందన, ఎటువంటి రెస్పాన్స్ లేదు. అసలు కొంతమంది అయితే అసలు ఆ అడ్రస్లో లేరని బ్యాక్లు వచ్చినాయి కూడా, కొన్ని వేల సంస్థల ఎన్జిఓ లెటర్స్ దే వర్ రిటర్న్ బ్యాక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇంత 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 నిర్లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేద్దాము. సో వీటిలో ఏంటంటే చాలా మంది యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేక, ఓకే ఇవి ఎట్లా ఖర్చు పెట్టాము, ఇంతవరకు రిటర్న్స్ ఫైల్ చేయలేక. సో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఫస్ట్ ఫేజ్ లోనే దాదాపు 8 నుంచి 10,000 ఎన్జిఓల్ని ఎఫ్సిఆర్ అప్రూవల్ బ్లాక్ చేసేసారండి. అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఫర్దర్ రిసీవ్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ రిమిటెన్స్. సో వాళ్ళ ఎవరైతే కమిటీలో ఉన్నారో, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్, ఆ కమిటీ మెంబర్స్, ఒక ట్రస్ట్ కమిటీ ఉంటుంది. సో ఆ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ రెడ్ వాచ్ అలర్ట్ లో పెడతారు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ పర్మిషన్ కోసం ఈ ట్రస్ట్ ఈ ఉద్దేశాలతో స్టార్ట్ చేసాము, ఈ ఉద్దేశాలు నెరవేర్చుకోవడం కోసం మాకు కొంతమంది విదేశీయుల నుంచి దానాలు డొనేషన్స్ వస్తున్నాయి కాబట్టి మేము చేసుకుంటున్నాం అనే ఉద్దేశంతో ఓ సంస్థ పెట్టారు కాబట్టి, ఆ ఉద్దేశంతో కాకుండా మీరు వేరే ఉద్దేశంతో ఈ డబ్బులు స్పెండ్ చేశారు కాబట్టి అవి క్యాన్సిల్ చేసేసారు. సో ఒక రఫ్ ఐడియా ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఫస్ట్ ఫేజ్ లోనే సుమారు 4 నుంచి 6 వేల ఎన్జిఓ ఎఫ్సిఆర్ అప్రూవల్స్ ని క్యాన్సిల్ చేశారు. అంటే మీకు అర్థమవుతుంది ఎంత ఘోరాతి ఘోరంగా మా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు క్యాన్సిల్ చేసినటువంటి, ఇది నేను ఫస్ట్ ఫేజ్ వరకు మాత్రమే చెప్తున్నాను నెంబర్స్ ఇవి. వచ్చే వారం మనం ఇంకా దీని గురించి కూలంకషంగా దీని గురించి చర్చించుకుందాం, ఎలాంటి యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ జరుగుతాయి, ఎలాంటి ఫండింగ్ జరుగుతుంది, ఇదంతా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి. పబ్లిక్ డొమైన్ ఇంటర్నెట్ మీరు గూగుల్ చేసినా కూడా దొరికే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఇది ఐఎమ్ నాట్ సోర్సింగ్ ఫ్రమ్ ఎనీ ఎక్స్టర్నల్ రా ఇన్ఫర్మేషన్, ఎన్ఐఏ ఇన్ఫర్మేషన్ ఏం కాదు ఇది. సో ఆల్ దీస్ ఆర్ పబ్లిక్లీ అవైలబుల్ డాక్యుమెంట్స్ ఆన్ ది ఇంటర్నెట్, యూ కెన్ రీడ్ అండ్ దెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మనం దీని గురించి ఇంకొంచెం నిశితంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాము. బిఫోర్ వి గో, ఈ ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ అనేది చాలా ఒక సంస్థకి ఒక ఆయు పట్టు లాంటిది. దీంతో యూ క్యాన్ డూ వండర్స్, అలాగే దీంతో యూ క్యాన్ డూ వెరీ మచ్ యాంటీ నేషనల్ అండ్ యాంటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ఇండియా. సో ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి, అంటే ఎలాంటి జరుగుతాయి అని అంటే గనక 3 విషయాల్లో ఇవి జరుగుతాయండి. ఈ 3 విషయాల్లో ఒక్కొక్క విషయంలో కూడా జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటో కూడా నేను డీటెయిల్ గా అనాలిసిస్ చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, అంటే న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ లాంటివి ఉన్నాయి అనుకోండి, ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు ఆపే ప్రయత్నం చేస్తారు. సో చెన్నైలో కూడా రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంది, దాని గురించి మనం చర్చించుకుందాం. అలాగే డ్యాంలు, నర్మదా డ్యామ్ ఉన్నారు కదా, సో అలాంటి ఇన్సిడెంట్స్ కూడా, పెద్ద పెద్ద డ్యామ్స్ ఎక్కడైతే పెద్ద ప్రాజెక్ట్స్ అంటే స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ ఒక 70,000-50,000 crores ఆఫ్ రూపీస్ తో ఒక డ్యామ్ గానీ న్యూక్లియర్ ప్లాంట్ గానీ కడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ పరిసర విలేజెస్ కాదండి ఇప్పుడు మనం చెప్పుకునేది, స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ చూడండి, అంటే 50,000 కోట్ల రూపాయలు చేసేటువంటి ప్రాజెక్ట్ ఏమవుతుందంటే, ఆ పరిసర జిల్లాలు కూడా కాదు, ఆ రాష్ట్రం ముఖ చిత్రమే ఒక 10 సంవత్సరాల్లో మారిపోయే ప్రాజెక్ట్స్ అనమాట ఇవన్నీ. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కట్టినప్పుడు ఏమవుతుందంటే, సహజంగానే శత్రు దేశాలు, ఇండియా ఎదగకూడదు అని అనుకునే దేశాలు ఆటోమేటిక్ గా ఇవి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి ఒక న్యూక్లియర్ ప్లాంట్, అలాగే ఒక డ్యామ్, అలాగే కన్వర్షన్స్, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అదర్ మేజర్ రీజన్, చాలా మందికి తెలిసిన విషయాలే అయినా కూడా ఈ కన్వర్షన్స్, ఈ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ ఇండియా కాజ్ తీసుకొని ఎట్లా ఒక కాజ్ కోసం డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ వేరే కాజ్ కోసం ఎట్లా వాడుతున్నారు, మేము హాస్పిటల్ కడతామని చెప్పి ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి మత మార్పిడి చేసి ఎట్లా చేస్తున్నారు. సో దిస్ ఆల్ ఇల్లీగల్, ఓకే. సో ఎట్లా మార్పిడి చేస్తున్నారు, కొన్ని సంస్థలు ఆటోమేటిక్ గా వాళ్ళంతా ఒప్పుకొని మేము ఇట్లా చేస్తున్నామని ఏ రకమైన ప్రూఫ్స్, యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వలేక మూసేసిన సంస్థల వివరాలు కూడా నేను మీకు వచ్చే షోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన దేశ సమగ్రత కానీ, మన దేశ సమైక్యతను కానీ, డెవలప్మెంట్ కూడా సో సమగ్రత డెవలప్మెంట్ సో వీటన్నిటికీ కూడుకున్నటువంటి అంశమే ఈ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ అనేది. సో దీన్ని 10 మందికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఎఫ్సిఆర్ఏ యాక్ట్ గురించి మనం వచ్చేవారం ఇంకా కూలంకషంగా చర్చించుకుందాం, ఎక్కువ సమయం లేదు కాబట్టి. భారతీయత మన బాధ్యత షోలో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న అంశం రెండు విషయాలు చేసుకుందాము. పద్మ అవార్డ్స్ గురించి, ఒక 15 మంది విశిష్టమైన వ్యక్తుల గురించి, వాళ్ళు చేసినటువంటి నిస్వార్థమైన సేవకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు గురించి, వాళ్ళ 15 మంది ఉన్న స్టోరీస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సొంత లాభం కొంత మానుకొని ఎంతో మంది దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తులందరికీ మనం ఒకసారి నివాళులు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకొని ఈ కార్యక్రమం చేసాం. అలాగే ఎఫ్సిఆర్ఏ అప్రూవల్ అంటే ఏంటి, ఇది ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సో వీళ్ళు చేసేటువంటి యాంటీ సోషల్ యాంటీ డెవలప్మెంట్ యాంటీ ఇండియా యాక్టివిటీస్ ఏంటి అనేది ఒక బ్రీఫ్ గా మనం ఇంట్రడక్షన్ వరకు చెప్పుకోగలిగాము. వచ్చే వారం ఈ ఎఫ్సిఆర్ఏ యాక్ట్ గురించి ఇంకా క్లియర్ గా మనం డిస్కస్ చేసుకొని ఇది మన దేశ సమగ్రతకి ఎట్లా భంగం కలిగిస్తుంది, భారతీయత మన బాధ్యతకి ఎట్లా లింక్ అవుతుంది అనే విషయాన్ని మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా ఈ షో విన్నటువంటి ప్రేక్షకులందరికీ, ఆడియన్స్ అందరికీ నా ధన్యవాదాలు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై శ్రీరామ్.
ఇంతవరకు మీరు విన్నారు వెంకట్ వుట్కూరి గారి భారతీయత మన బాధ్యత కార్యక్రమం, మార్చి 19, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.